జాగ్రత్త అవస్థలో ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వాడు రాత్రి నిద్రపోయిన తర్వాత కళ వస్తే ఆ కళలో అతడు బిచ్చగాడిగా ఉండొచ్చు. ఆ బిచ్చగాడిగా ఉన్నప్పుడు డాక్టర్ని మర్చిపోయాడు, డాక్టర్ని మర్చిపోయి బిచ్చగాడిగా ఉన్నాడు. అదే ప్రకారంగా మనం కూడా పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక జాగ్రత్త అనేటువంటి ఒక కళ, పెద్ద కళలో ఉన్నాం. ఈ జాగ్రత్త అవస్థ అనేది ఒక పెద్ద కళ, స్వప్నావస్థ అనేది చిన్న కళ. ఇప్పుడు ఈ పెద్ద కళలో ఉండి మనం ఏం చేస్తున్నామంటే, మన యథార్థ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయి నేను జీవుణ్ణి అని అనుకొని అనేకమైనటువంటి కష్టాలు దుఃఖాలు పడుతూ ఉన్నాం. ఇటువంటి మానవుడు తిరిగి మళ్ళీ మాధవుడిగా, నరుడు నారాయణుడిగా, జీవుడు దేవుడిగా తన యొక్క స్వస్థితిలో నిలిచిపోయినప్పుడే ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. అలా నిలవాలి అంటే మనకి ఏం కావాలి, దానికి మార్గం ఎవరు చూపిస్తారు, వేదాలు చూపిస్తాయి. మన యొక్క స్వస్థితిలో మనం నిలవటానికి మళ్ళీ మనం మన యథార్థ స్వరూపమైనటువంటి పరమాత్మగా మనం మిగిలిపోయి ఆనందంగా శాశ్వత ఆనందంగా ఉండాలి అని అంటే మనకి మార్గం చూపించేటువంటివే వేదాలు. అసలు వేదాలంటే ఏమిటి, వేద అంటే తెలుసుకుంట అని అర్థం. దేన్ని తెలుసుకోవాలి, దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. దేన్ని తెలుసుకున్న తర్వాత సర్వము తెలిసినట్టే అవుతుందో, అదిగో అటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని, అదిగో దాన్ని తెలుసుకోవాలి. అది వేద. వేద అని అంటే తెలుసుకోవాల్సింది అది. కాబట్టి మానవుడు తరించాలి అని అంటే, తన యొక్క జన్మను సార్థకం చేసుకోవాలంటే, జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని అందుకోవాలి అని అంటే, దానికి ఒక్కటే మార్గం, ఈ వేద విజ్ఞానాన్ని తెలుసుకొని తన యొక్క స్వస్థితిలో దాన్ని నిలవాలి. ఒక మానవుడికే ఈ ఛాన్స్ ఉంది తప్ప మిగిలినటువంటి ఏ జంతువులకు కానీ, పక్షులకు కానీ, పాములకు కానీ, తేళ్లకు కానీ దేనికి కూడా ఈ అవకాశం లేదు. వీటికే కాదు, దేవతలకు కూడా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం లేదు. వాళ్ళు కూడా చాలా కాలం ఆ దేవతలుగా జీవించి అలా సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటారు అంతే. అంతే తప్ప మోక్షాన్ని అందుకోవడానికి వాళ్ళకి వీల్లేదు. అటు దేవతలకి వీల్లేదు, ఇటు జంతువులకి వీల్లేదు, కేవలం మానవులకి మాత్రమే ఈ మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత ఉంది. ప్రయత్నం చేస్తే, ఈ వేద విజ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ వేదాలు అనేటువంటివి ఎలా వచ్చినాయి అనే దాని మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే మొట్టమొదటిగా విన్నాడు. ఆయన విన్నాడు గనక దీన్ని శృతి అన్నారు. వేదాలకు ఒక పేరుంది శృతులు అని, మరొక పేరుంది అపౌరుషేయాలు అని. శృతులు అని ఎందుకన్నారంటే విన్నవి గనక. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదట విని వీటిని తాను ఇతరులకి ప్రచారం చేయడం జరిగింది, అంటే ఇతరులకి బోధించడం జరిగింది. బ్రహ్మచేత బోధించబడ్డది గనక ఈ విద్య బ్రహ్మ విద్య అయింది. మనం అప్పుడప్పుడు అంటుంటాం బ్రహ్మ విద్య అనేటువంటి మాట. ఎందుకంటామంటే, ఎప్పుడైనా ఎవరితోటో పని చెప్పామనుకోండి చేయమని, ఆ నేను చేస్తానే అంటాడు. సరే జాగ్రత్తగా చేయాలా అని మనం చాలా జాగ్రత్తగా చెప్పబోతాం. తెలుసులేవయ్యా ఇదేమైనా బ్రహ్మ విద్య ఏంది, నేను చేస్తానే అని అంటాడు. అంటే ఇదేమైనా బ్రహ్మ విద్య అని అంటే, బ్రహ్మ విద్య అయితే చాలా గొప్పది కానీ ఇలాంటి దానికి ఏం పర్వాలేదు, ఈ లౌకిక విద్య నేను చేసేస్తానంటాడు. అంటే బ్రహ్మ విద్య గొప్పదని మనకి తెలియకుండానే ఒప్పుకుంటా ఉన్నాం. అదిగో ఆ బ్రహ్మచేత మొట్టమొదటి వచ్చింది కనుక దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. మరొక రకమైనటువంటి భావన కూడా ఉంది. ఈ శృతులు అనేటువంటి పేరు ఎందుకు వచ్చినాయి అని అంటే, భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు నిజమైనటువంటి సర్వసంగ పరిత్యాగులై ఈ ప్రపంచంలో దేన్ని కోరుకోకుండా కేవలం పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కావాలి అని అనుకొని, అందుకోసమే కఠినమైనటువంటి దీర్ఘమైనటువంటి ధ్యాన సాధన సాగిస్తే, చాలా కాలం సాగించినటువంటి ఆ ధ్యానంలో వాళ్ళకి కొన్ని మంత్రాలు వినిపించినాయి, వాళ్ళకి వినిపించినవి గనక వాటిని శృతులు అన్నారు. బ్రహ్మదేవుడికైనా వినిపించబట్టే శృతి అన్నారు, వీళ్ళకైనా వినిపించబట్టే శృతి అన్నారు. మరి ఆ మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళు విన్నటువంటి మంత్రాలు తన శిష్యులకి బోధించారు, ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకి బోధించారు, అలా పరంపరాగతంగా వారి నుంచి వీరికి వీరి నుంచి వీరికి ఇలాగ గురు శిష్య సంబంధ రూపంలో ఈ వేద మంత్రాలన్నీ కూడా అలా వస్తూ ఉన్నాయి, అట్లా వచ్చినాయని మరికొంతమంది చెబుతూ ఉంటారు. ఏమైనా వీటిని మాత్రం విన్నారు. మరైతే ఈ వినిపించిన వాడు ఎవరు? విన్నారంటే బయట నుంచి విన్నది కాదే, మరి లోపల నుంచి వినిపించింది. లోపల నుంచి వినిపించిందంటే పరమాత్మే వినిపించాడు. కాబట్టి పరమాత్మ నుండే వచ్చినటువంటివి ఇదిగో ఈ వేదాలు అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. ఈ వేద మంత్రాలన్నీ కూడా మొదట్లో కుప్పతెప్పలుగా ఉన్నాయి. ఎందుకనంటే ఏ మహాత్ముడికి వేద మంత్రాలు వినిపించినాయో ఆ మహాత్ముడు ఆ మంత్రాలను ఇతరులకు చెప్తూ ఉంటాడు, శిష్యులకు చెప్తూ ఉంటాడు. అలా ఎంతోమంది మహాత్ములు ఎన్నో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు వాళ్ళకి వినిపించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా అలా కుప్పల 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 తెప్పలుగా కుప్పల తెప్పలుగా అలా ఈ శిష్యులకి బోధించడం జరిగింది. అలా అనేకమైనటువంటి మంత్రాలు ఉంటే కొత్త యుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయం వేల సంవత్సరాలు ఉండేది, త్రేతాయుగంలో కూడా వేల సంవత్సరాలే ఉండేది. మనకి సామాన్యంగా రామాయణంలో మనకి శ్రీరాముడి యొక్క తండ్రి అయినటువంటి దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టుగా ఉంది. అలాగే ఆయనకంటే పెద్దవాళ్ళైనటువంటి తండ్రి తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా 30,000, 40,000, 37,000, 33,000, 27,000 అలాగా పరిపాలన చేసినట్టుగా ఉంది. అంటే ఇంతకాలం జీవించే వాళ్ళు కనుక వాళ్ళకి వేద మంత్రాలని తెలుసుకోవడం సాధ్యమైంది. కానీ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి అల్పాయుష్యం అల్ప జ్ఞానం, ఆయుష్యమో 100 ఏళ్ళు అది అన్ని బాగుంటాయి. మరి అల్ప జ్ఞానం అంటే బుద్ధి బాగా పనిచేయదు ఈ వ్యవహారంలో, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడంలో బుద్ధి అంత బాగా సూక్ష్మంగా పనిచేయదు. లౌకికమైన వ్యవహారాల్లో పనిచేయొచ్చు కానీ దీంట్లో పనిచేయదు. అందువల్ల ఈ అల్పాయుష్కులు అల్ప జ్ఞానులైనటువంటి కలియుగ మానవులు ఈ వేదాలను తెలుసుకోరు, తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అలా కనుక వాళ్ళు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ జీవితాన్ని మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందాలి. కానీ వాళ్ళేమో అల్ప జ్ఞానులు అల్పాయుష్కులు కనుక అది పొందకుండానే వాళ్ళు తరువులు చాలిస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు నష్టపోతారు అనేటువంటి ఆలోచన చేసి ద్వాపరయుగం చివరిలో వ్యాస మహర్షి జాగ్రత్తగా ఆలోచించి ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా 4గా విభాగం చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అని. ఇంత ఎందుకైనా కష్టపడ్డాడు? ఎందుకంటే ద్వాపరయుగంలోనే మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలకు కుదించబడ్డది. కాబట్టి వచ్చేటువంటి కలియుగం ఏమిటో ఆయన ముందుగానే దివ్య దృష్టితో చూశాడు. కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఏ 10 సంవత్సరాలో 12 సంవత్సరాలో వాళ్ళు ఈ విద్యాభ్యాసం చేస్తే ఇదిగో ఈ వేద మంత్రాలను చదవటానికి, వీటిని అర్థం చేసుకోవటానికి, అధ్యయనం చేయటానికి, ఆచరణ చేయటానికి వాళ్ళకి వీల్లేదు అనేటువంటి విషయాన్ని గమనించి మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఏం చేశాడంటే కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరిలో ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా 4గా విభాగం చేశాడు. అలా విభాగం చేసి తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి 4 వేదాలు పంచి వాళ్ళ చేత లోకంలో ప్రచారం చేయించడం జరిగింది. ఈ విధంగా మనకి 4 వేదాలు అంటే చతుర్వేదాలు అనేటువంటివి వచ్చినాయి. ఇలా విభజించబడినటువంటి ప్రతి వేదము కూడా మళ్ళీ 4 భాగాలుగా విభాగించబడింది. మరి ప్రతి వేదం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం 4 వేదాలు కూడా మళ్ళీ ఒక్కొక్కటి 4 భాగాలుగా చేశారు. ఏమిటది అని అంటే ఒకటేమో సంహిత. సంహిత అంటే మంత్రభాగం, అన్ని మంత్రాలు ఉంటాయి దాంట్లో. రెండవదేమో బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే యజ్ఞయాగాది క్రతువులు, పూజా పురస్కారాలు, నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ కూడా ఎలా చేయాలో తెలియజేసినటువంటివన్నీ కూడా ఈ యజస్సుల్లో చెప్పారు, అంటే బ్రాహ్మణాల్లో చెప్పారు. ఇక మూడవదైనటువంటిది ఆరణ్యకాలు. ఆరణ్యకాలు అంటే ఉపాసన. ఉపాసన అంటే అర్థం ఏంటంటే ఉపాసన, సమీపంగా కూర్చోటం. ఎవరికి సమీపంగా? పరమాత్మకి సమీపంగా. పరమాత్మ ఎక్కడున్నాడు? నీకు దగ్గరగా, నీలోనే ఉన్నాడు. కాబట్టి నీలోనే ఉన్నటువంటి పరమాత్మని నీవు ఆ ఉపాసన చేయాలంటే ఎలా చేస్తావు? అందుకని దానికి సంబంధించి ధ్యానము జపము మొదలైనటువంటివన్నీ ఇదిగో ఈ మూడవ భాగంలో ఈ ఆరణ్యకాల్లో చెప్పండి. ఇక నాలుగవ భాగం అయినటువంటిది ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఏమిటంటే పరమాత్మ యొక్క తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడానికి ఈ ఉపనిషత్తులు చెప్పబడ్డాయి. ఈ ఉపనిషత్తులే వేదాలకి చివరిలో ఉన్నాయి, వేదాలకి అంతంలో ఉన్నాయి. అందుకని దీన్ని వేదాంతము అని అంటారు. అప్పుడప్పుడు మనం వేదాంతం అనే మాట వింటాం, ఒక్కోసారి వేదాంతాన్ని ఆపోజిట్ అర్థంలో కూడా వింటాం. ఎవరినో ఏమైనా చెప్తున్నారు అనుకోండి, నీకేమో వింటానికి ఇష్టం లేదు, వాడు అలా చెప్పుపోతా ఉన్నాడు, చిట్టుచేరికి మనకు కోపం వచ్చాడు, ఆపాయని వేదాంతం అని అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వేదాంతం అంటే పనికిరాదు అని అర్థం. ఇప్పుడు వాడు చెప్పే మాటలని పనికిరావు కదా, అందుకని ఆపాయని వేదాంతం అని అంటే ఇదిగో ఇలాంటిది వేదాంతం. నిజంగా అలాంటిది కాదు, అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వేద అంతము, వేదాలకి అంతములో ఉంది కనుక దీన్ని వేదాంతం అన్నారు. ఈ వేదాంతమే పరమాత్మ తత్వాన్ని చెప్పేది. పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తేనే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలిస్తేనే నువ్వు నువ్వుగా ఉంటావు. నువ్వు నువ్వుగా ఉంటేనే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, మోక్షానందాన్ని పొందుతావు. కాబట్టి ఇదిగో ఈ నాలుగు భాగాలుగా ఇలా విభాగం చేయటం జరిగింది.